జగన్మాతృ కటాక్షంతో ప్రారంభించుకున్న మార్కండేయ పురాణంలో భాగంగా 13వ మనువు రౌచ్య మనువు యొక్క ఘట్టం చెప్పుకుంటున్నాం. రుచి అని పేరు కలిగిన ఒక మహానుభావుడు సంసార వ్యామోహం విడిచిపెట్టి తపస్సు చేసుకుంటూ తీర్థయాత్ర చేసుకుంటూ వెళ్ళాడు. అది పరిపక్వతతో కూడిన మనస్సు కూడా కాదు. ఒక మనిషి సన్యాసం పుచ్చుకోవాలంటే మనస్సుకి పరిపక్వత కావాలి. అతని సన్యాస దీక్ష లోకానికి ఉపయోగపడాలి. అపరిపక్వతతో ఏదో సంసారంలో కొంతమంది దుఃఖం పొందుతున్నారు కదా అని అటువంటి వాళ్ళను చూచి తాను వివాహం చేసుకోకపోవడం ఉందే, అది పరమదోషము అని శాస్త్రం చెబుతున్నది. ఇప్పుడు ఎవరో భార్యాభర్తలు కొట్టుకున్నారనుకోండి, అది దృష్టిలో పెట్టుకుని మనం లోకమంతా ఇలాగే ఉంటుందనుకొని సంసారంలో ప్రవేశించము అనడం ఉందే, అది అజ్ఞానం అవుతుంది. ఒక వ్యక్తి తురీయాశ్రమ స్వీకారం చేశాడంటే, సన్యాసాశ్రమ స్వీకారం చేశాడంటే అతని ఆశ్రమ స్వీకారం లోకోపకారం కోసం అయి ఉండాలి. లోకాన్ని ఉద్ధరించడం కోసం, ఒక పవిత్ర ఆశయం కోసం బ్రహ్మచర్య దీక్ష వహించాలట. అంతేకాని లోకంలో ఉన్న కొద్దిమంది మనుషుల్ని చూసి, కొన్ని ఇబ్బందుల్ని చూసి సన్యాసం పుచ్చుకోవడం అది దోషం. అందుకే అతని పితృదేవతలు వీడి వల్ల నరకం పాలవుతున్నామని గ్రహించి అతన్ని హెచ్చరించారు. అతను చాలా వాదించాడు. చిట్ట చివరికి వాళ్ళు చెప్పారు, మానవులకి 5 రుణములు ఉంటాయి, వీటికి పంచరుణములని పేరు. అందులో మొదటిది మాతృరుణం. ఈ మాతృణం తీర్చుకోవాలి అంటే కన్న తల్లికి చేయవలసిన సేవ చేయాలి. చిట్ట చివరి ఆవిడ మరణించాక ఆవిడికి అంత్యక్రియలు చేయాలి, తద్దినం పెట్టాలి. తల్లి శరీరం ఇచ్చినందుకు యావజ్జీవితం ఆవిడ్ని సేవించాలి. తల్లికి సేవ చేసి ఆవిడ శరీరం విడిచిపెట్టిన తర్వాత అంత్యక్రియల పాలు చేసి శ్రాద్ధకర్మలు చేయడంతో మాతృరుణం తీరుతుంది. రెండవది పితృరుణం. తండ్రికి పెట్టవలసిన తద్దినాలు అవి పెట్టాలి. తండ్రి గారు శరీరం ఇచ్చాడు కనుక ఆయన గౌరవించాలి. ఆయన నుంచి వచ్చే పరంపరాగతమైనటువంటి విద్యలు అంటే తండ్రి యొక్క వృత్తిని గౌరవించాలి. తండ్రి కొడుకు రూపంలో పుడతాడు అని వేదం చెబుతున్నది. ఆత్మావై పితృనామాసి, ఆత్మావై పుత్రనామాసి అని. తండ్రి కొడుకు రూపంలో పుడతాడు అంటే ఏమిటి? తండ్రి చేసిన పాపపుణ్యములు ఈ పిల్లవాడి రూపంలో వస్తాయి. కాబట్టి ఈ పిల్లవాడంటే తండ్రి చేసిన పుణ్యము లేక పాపములకు ప్రతీక. తండ్రి మహాపాపాత్ముడైతే పుట్టే పిల్లలు పాపాత్ములైనా అవుతారు, లేదా తండ్రి యొక్క పాపం వల్ల రోగిష్టి వాళ్ళే పుడతారు. కొందరు పుట్టినప్పటి నుంచి చచ్చేదాకా రోగంతో ఉండడానికి గల కారణం తండ్రి చేసిన మహాపాపాలు. ఈ మహాపాపములు పిల్లవాడి రూపంలో ఈ తండ్రి అనుభవిస్తున్నాడు. అందుకే శరీరం అంటే ఆత్మకర్మ పితృకర్మ అని రెండింటికి సమన్వయం చెప్పే వేదములు. ఆత్మకర్మ తాను ఒకప్పుడు చేసుకున్న కర్మ, ఈ జన్మలో తనకి జన్మనిచ్చిన తండ్రి చేసిన కర్మ, ఈ రెండూ కలిపి తనకు రూపమిస్తాయట. కాబట్టి తనకు ఒక రోగం వచ్చిందంటే ఆ రోగం తాను చేసుకున్న పాపము మరియు తండ్రి చేసిన పాపం, తల్లి చేసిన పాపం, తాను చేసిన పాపం. అందువల్ల ఇది గ్రహించి ఈ పాప ప్రాయశ్చిత్తానికి చేయవలసిన పనులు చేయాలి. తండ్రి యొక్క వ్యాపారాన్ని, వృత్తిని నిలబెట్టాలి. తండ్రి శరీరం ఇచ్చినందుకు ఆయనకి కీర్తి పెంచాలి. శరీరం విడిచిపెట్టిన తండ్రికి చేయవలసిన కర్మలు చేయాలి. ఈ కర్మల దగ్గర కనుక వంతులు వేసుకుంటే పితృణం తీరదట. అందుకే ఇంట్లో 3, 4, 5 అన్నదమ్ములు ఉన్నప్పుడు వీళ్ళు తగాదా పడి, నాన్నగారికి నేను ఎందుకు పెట్టాలంటే నేను ఎందుకు పెట్టాలి, నేనెందుకు డబ్బులు ఇవ్వాలంటే నేనెందుకు ఇవ్వాలని కొట్టుకుంటే, వీళ్ళు తర్వాత కళ్ళ ముందు వాళ్ళ పిల్లలు ఏడుస్తూ ఉంటే పిల్లల ద్వారా చావు దెబ్బలు తింటూ చివరి రోజుల్లో దుర్మరణం పాలవుతాడు. అందుకని పితృదేవతల కార్యక్రమాల్లో వంతులు అస్సలు వేసుకోకూడదండి. అజ్ఞానం కొంతమందికి, ఆ అజ్ఞానం వల్ల ఏం చేస్తూ ఉంటారన్నమాట, వార్ధక్యంలో చచ్చిపోయాక కర్మలు పక్కన పెట్టండి, బతికుండగానే నాన్నకి 6 నెలలు నువ్వు, 6 నెలలు నేను, లేదా అసలు నాన్న సంగతి నేను చూడను, ఆస్తి నాది, ఆయన పోషణ మాత్రం నాస్తి అంటట. ఇది ఎంత మూర్ఖత్వం! ఇది తండ్రి ఒకవేళ దుర్మార్గుడైనా నీవు దుర్మార్గుడు కారాదు. ఆ తండ్రి బతికుండగా గౌరవించు, శరీరం విడిచాకను గౌరవించు. ఈ రెండింట్లో ఏది చెయ్యకపోయినా దానికి తగిన పాప ఫలితం ఎప్పుడో ఒకప్పుడు అనుభవించాలి. మొత్తం మీద మాతృణం పితృణం, ఆ తర్వాత గురువు గారు. ఆయన మనకి జ్ఞానం ఇస్తున్నాడు, మంత్రం ఇస్తున్నాడు, ఉపన్యాసాలు ఇస్తున్నాడు, పురాణములు ఇస్తున్నాడు. మనం శరీరం విడిచిపెట్టిన తర్వాత తరించడానికి పనికి వచ్చే మార్గం చూపిస్తున్నాడు. కాబట్టి ఆ గురు రుణం తీర్చుకోవడం, గురు రుణం మీరు ఎలాగో తీర్చుకుంటూనే ఉన్నారు. బహుశా గుంటూరు వాళ్ళు తీర్చుకున్నట్టుగా ఎవరు తీర్చుకోలేరేమో. ఓ శ్రద్ధగా పురాణాలు వింటున్నారు, ఆలయాలు కడుతున్నారు, ప్రదక్షిణలు చేస్తున్నారు. ఏదో అప్పుడప్పుడు మాత్రం గణపతి దగ్గర దీపం పెట్టి గురువుగారి పంచి అంటిస్తున్నారు తప్ప మిగతా అన్ని సందర్భాల్లో పాపం జాగ్రత్తగానే ఉంటున్నారు. మొత్తం మీద గురువుగారి రుణం తీర్చుకోవడం అంటే గురువులు చెప్పిన మార్గంలో నడుచుకోవడమే. గురువుగారు రుణం తీర్చుకోవడం అంటే రోజు గురువుగారి దగ్గరికి వెళ్ళి దండలే వేయక్కర్లా. శంకరాచార్యుడనే ఒక గురువు ఉన్నాడు, వ్యాసుడనే ఒక గురువు ఉన్నాడు, సద్గురువులు శృంగేరిపేట గురువులు ఉన్నారు, కంచి పరమాచార్యుల పరంపర ఉన్నది. ఇలాంటి సద్గురువులు రుణం తీర్చుకోవడం అంటే ఆ గురువులు చెప్పిన మార్గములో ధర్మ మార్గంలో నడుచుకుంటే చాలు. ఆ మార్గంలో నడుచుకోవడమే గురువు రుణం తీర్చుకోవడం అంటే. అంతేగాని మీకు లేకపోయినా దొంగతనం చేసినా గురువుగారికి కాశీపీఠానికి డొనేషన్ ఇవ్వక్కర్లా, ఉంటే ఇస్తారు, అది వేరే విషయం. ఇందువల్ల చెప్తానంటే కొంతమంది అజ్ఞానంలో పడిపోయి ఓ మంచి పని చెయ్యండి అని అనౌన్స్ చేశారు అనుకోండి, నాయనలరావు గో సంరక్షణ జరుగుతుంది, మేము అడగం కానీ మీరు ఇస్తే చెయ్యండి అని హరిగారు చెప్పారంటే ఆయనకి మీకు ఏదో సులాభం అని కాదు. అక్కడ చెప్పాలి కాబట్టి చెప్పడం, దాని వెనకాతల మీ శక్తికి వంచన లేకుండా చెయ్యమని చెప్పడం. అక్కడ మిమ్మల్ని అందులో భాగస్వాములు చేయడం వారి ఉద్దేశం తప్ప లేకపోయినా నానాయాతన పడిపోయి నశించిపోమని మాత్రం ఎప్పుడూ పెద్దలు చెప్పరు. చెప్పకపోతే తెలియదు కాబట్టి చెబుతారు. ఇప్పుడు చెప్పినప్పుడు మీరు ఆ పనులు చేస్తే, అంటే ఒక గోవులను, దేవాలయాలను, ఒక వ్యవస్థను అభివృద్ధి చేస్తే, లేదా మంచి మంచి పనులు జరుగుతున్నప్పుడు ఆ పనులలో మీరు కూడా భాగస్వాములైతే గురు రుణం తీర్చుకున్నట్టే. నాలుగవది అతిథి రుణం. ఇంటికి వచ్చే అతిథులకి యథాశక్తిగా మనకి కలిగి ఉన్న దానిలో ఎంత అన్నం పెట్టడమో, వస్త్రం ఇవ్వటమో, వారిని ఆదరించడమో చెయ్యాలి. ఒక్కొక్కప్పుడు వారికి ఇవ్వడానికి వస్త్రములు, కానుకలు, భోజనము కూడా లేకపోతే కనీసం మంచి మాటలు మాట్లాడితే చాలట. అతిథి కడు అల్పుడైన అత్యధికుడైన ఇంటికే తెంపప్రియమందు నెవ్వడేని. ఇంటికి వచ్చిన అతిథి గొప్పవాడైనా సామాన్యుడైనా అతన్ని చూచి ప్రేమతో గౌరవించి పెట్టగలిగితే ఇంత పెట్టి, పెట్టడానికి శక్తి లేకపోతే ప్రేమతో మాట్లాడి పంపిస్తే అప్పుడు అతిథి రుణం తీరుతుంది. ఇలా అతిథుల్ని గౌరవించడం అతిథి రుణం తీర్చుకోవడం అవుతుంది. చిట్ట చివరిది దేవ రుణం. దేవతలు మనకి నిరంతరం వర్షం ఇస్తున్నారు, పంటలు ఇస్తున్నారు, కాపాడుతున్నారు. వీరి రుణం తీర్చుకోవడానికి అనేక మార్గములు చెప్పారు పురాణాల్లో. అందులో ఒకటి వీలున్నంత వరకు ఆలయ సందర్శనం. ఆలయాలకు వెళ్ళాలి, ప్రదక్షిణలు చెయ్యాలి, దర్శనం చేసుకోవాలి, అక్కడ ఏదైనా వీలుంటే నివేదనలకి వాటికి సమర్పించుకోవాలి, కానుకలు సమర్పించుకోవాలి, ఆలయం అభివృద్ధి అవ్వడానికి కావలసినటువంటి చందాలు విరాళాలు ఇవ్వాలి, ఆలయాల్లో జరిగేటటువంటి కార్యక్రమాల్లో కనీసం వచ్చి పాల్గొవాలి, అది కూడా చెయ్యాలి. ఇప్పుడు మీరు డబ్బులు ఇవ్వకపోయినా పర్వాలేదు, రావడం కూడా గొప్ప కార్యక్రమే కదా. ఇవాళ పూర్ణిమ, ఈ అర్చన జరుగుతోంది అన్నప్పుడు ఆ పూర్ణిమ నాడు జరిగే అర్చనని మీరు కళ్ళారా చూడండి, వరుసగా క్యూలో నిలబడి దర్శనం చేసుకోండి, ప్రదక్షిణ చేయండి, 10 మంది రావడమే పుణ్యం కదా. ఇవన్నీ దేవరుణాలే. ఆలయాలు ఎవరైనా కడుతున్నప్పుడు ఆలయాలకు కూడా తగిన విరాళాలు ఇవ్వండి. జీర్ణోద్ధరణ అని ఒక ప్రత్యేక కార్యక్రమం చెప్పారు. ఎక్కడైనా ఆలయాలు శిథిలం అయిపోతుంటే మళ్ళీ ఈ శిథిలాలయాన్ని పునర్నిర్మాణం చేస్తున్నప్పుడు దాన్ని పునరుద్ధరించండి, దానికి యథాశక్తిగా సాయం చేయండి, తద్వారా దేవరుణం తీర్చుకోండి. దేవతలకు చేయవలసిన యజ్ఞములు చెయ్యండి, వారి రుణం తీర్చుకోండి. ఈ 5 జరగాలంటే గృహస్థాశ్రమంలో ఉండాలి. గృహస్థాశ్రమంలో లేనివాడు ఈ పంచరుణములు తీర్చుకోలేడు. నీ అందువల్ల గృహస్థాశ్రమంలోకి వెళ్ళమనగా వాళ్ళు చివరికే చెప్పగా జాలిపడి కొంచెం మీరు చెప్పింది నిజమే అనుకోండి, గృహస్థాశ్రమంలో ప్రవేశిస్తాను, నేను కొంత లోపం చేశానని నాకు అనిపిస్తున్నది, కానీ ఈ వయస్సులో పిల్లని ఎవరిస్తారు అన్నట్ట. అంటే కొంత మెత్తపడ్డాడు, ఎందుకంటే ఈయన తీర్థయాత్రలు చేస్తూ చేస్తూ 50 దాటాడు పాపం, 50 దాటిపోయాడు. 50 దాటిన తర్వాత అప్పటికి పాపం ఆయనకి పెద్దగా జుట్టు ఓడలేదు కానీ తెల్లబడిందిట. పూర్వకాలంలో షాంపూలు వాడేవారు కాదు, అందువల్ల జుట్టు ఊడేది కాదు, ఇంత తొందరగా ఊడేది కాదు. ఇప్పుడు మీ జుట్టులు ఎందుకు ఊడిపోతున్నాయి అనుకుంటున్నారు? కేవలం షాంపూ, ఈ షాంపూ మీ నెత్తి మీద క్యాంప్ వేసింది, ఇక అక్కడ నుంచి అయిపోయేదాని పని, మీ దొంప తెంపుతుంది అది. చక్కగా కుంకుడుకాయలతో రుద్దుకున్నప్పుడు, నదులలో స్నానం చేసినప్పుడు ఇంత తొందరగా ఊడేది కాదనమాట. అయితే బాగా తాగుబోతాడికైనా తొందరగా జుట్టు ఊడుతుందిట, లేదా ఏదన్నా రసాయన పదార్థాలు నెత్తి మీద కడితే ఊడిపోతాయట అది. అందువల్ల ఆయనకి ఏంటంటే పాపం జుట్టు వాడలేదు కానీ ఆ జుట్టు బాగా తెల్లబడిపోతుంది. అందులో నిత్యం తీర్థయాత్రల్లో ఎక్కడ ములుగుతున్నాడో ఎక్కడ తింటున్నాడో తెలియటం లేదు కదా. తిరగడం వల్ల శరీరమునకు కూడా కొంత సత్తు తగ్గింది, అందువల్ల జుట్టు తెల్లబడింది. అప్పుడు అందుకని ఆయన ఏమన్నాడు, ఏళ్ళు చాలా వృద్ధు ఎవడు నాకెప్పుడు కన్యందిచ్చు ఎట్లు కలుగు పెండ్లి, నేను ముసలివాణ్ణి అయ్యాను, జుట్టు తెల్లబడింది, దంతములలో పటుత్వం తగ్గింది, ఈ వయస్సులో నాకు పిల్లని ఎవరిస్తారు, ఒకవేళ ఇచ్చినా పోనీ నా మొహం చూసివ్వకపోయినా గతి లేక పిల్లకి పెళ్లి చేయలేక యాతన పడుతున్నవాడు ఎవడో ఉన్నాడనుకో, గంతకి తగ్గి పొంత కదానని నాలాంటి వృద్ధకంగా దొరికితే ఆవిడ నాకు అంటగట్టాడు అనుకుందాం. పెళ్ళి అయిన తర్వాత ఆవిడ పోషించద్దా, కర్రము పేదయ్యి నన్నరునకు నెందు భార్యా పరిగ్రహము భరము కాదే. ఎంతో పేదవాణ్ణి నేను, ఒక ఇల్లు లేదు, ఒక ఆవు లేదు, గట్టిగా కట్టుకోవడానికి రెండు పంచెలు కూడా లేవు. అటువంటి నేను వివాహం చేసుకుంటే భార్యను ఎలా పోషిస్తాను, ఆ భార్యకు పుట్టిన పిల్లల్ని ఎలా పోషిస్తాను, ఏ రకంగా చూసినా ఈ సంసారం ఇబ్బందే. కాబట్టి పేదవాణ్ణి కనుక ముసలివాణ్ణి కనుక పెళ్లి చేసుకోను అంటే మీకు అభ్యంతరం ఉండదేమో అన్నట్టు తప్పించుకోవడానికి. మరే నాయన నువ్వు రిటైర్ అయిపోయావనా, మాకు అనవసరం. ముసలామణ్ణి పెళ్లి చేసుకున్నా మాకు అనవసరం. నువ్వు పెళ్లి చేసుకుని పిల్లల్ని కనకపోతే నీకు నరకప్రాప్తి, మాకు నరకప్రాప్తి, మాకును నీకును నరకగతి యగుంజుమి అని శపించిపోయారట. నీకు మాకు నరకం లభించి తీరుగాక, నీవు పెళ్లి చేసుకోకపోతే సంతానమును పొందకపోతే నీకు నరకం అవుతుంది మాకు నరకం అవుతుంది. ఒక్కొక్కప్పుడు శాపం పెట్టేటప్పుడు వాడికి పెట్టి పోయినా పర్వాలేదు, వాళ్ళు తమను తాము కూడా శాపం పెట్టుకున్నారట. నీకు మాకు నరకప్రాప్తి అవుగాక, చచ్చినట్టు నీకోసం మాకోసం అనగా నిన్ను మమ్మల్ని కూడా నరకం నుంచి ఉద్ధరించడం కోసమైనా పెళ్లి చేసుకోరా నాయన అని వాళ్ళు మాయమైపోయారు. అప్పుడు ఆయన తల బాదుకుని, అయ్యయ్యయ్యో మహానుభావులైన పితృదేవతలకు ఆగ్రహం కలిగించాను, పితృదేవతల మనస్సుకి బాధ కలిగించిన వాడు ఎన్ని జన్మలెత్తినా నరకం నుంచి విముక్తి పొందడట, అనగా పితృదేవతల శాపకు గురైన వాడు చచ్చాక నరకానికి ఎడతాడు, అక్కడ ఒక 10,000 సంవత్సరాలు శిక్షలు అనుభవిస్తాడు, మళ్ళీ భూలోకంలో పడతాడు, ఇక్కడ మళ్ళీ నరకం లాంటి జీవితం గడుపుతాడు. అంటే భూలోకంలో వాడి జీవితం కూడా నరకంలాగే ఉంటుందిట. పితృదేవతల శాపానికి గురవడం వల్ల నరకం నుంచి భూలోకానికి వచ్చి నీచ జన్మ ఎత్తి ఆ జన్మలో భూలోకంలోనే బ్రతికుండగా నరకం అనుభవించి మళ్ళీ తెచ్చి నరకానికి పోతాడు, మళ్ళీ పుడతాడు, మళ్ళీ ఇక్కడ కష్టాలు అనుభవిస్తాడు, మళ్ళీ తెచ్చి నరకానికి పోతాడు, ఇలా ఎప్పటికీ విముక్తి పొందడు. అటు నరకంలోనూ విముక్తి లేదు, ఇటు భూలోకంలోనూ యాతనలకు విముక్తి ఉండదు. ఇది పితృదేవతల శాపం వల్ల వచ్చే నష్టం. కాబట్టి వారి శాపం నుంచి బయటపడాలి. ఇప్పుడు ఏం చెయ్యను, నాకెవరిస్తారు పిల్లని, ఇచ్చినా ఏ ముసల్దాన్ను అట్టగడితే ఆవిడ వల్ల నాకు సంతానం ఎలా వస్తుంది, చూస్తూ చూస్తూ నేను కూడా ముసలాండి అయిపోయాక ఓ పడుచు పిల్లనిమ్మని ఎలా అడగగలుగుతాను, అడిగితే మాత్రం ఎవరైనా ఇస్తారా, కడిగేస్తారు. అందంగా ఉన్న అబ్బాయికి డబ్బున్నవాడికి పెళ్ళి అవుతుంది, అసలు అవి ఉన్నా కూడా అవ్వట్లేదు ఈ మధ్యకాలంలో. ఈ మధ్యన అమ్మాయిలు ఒప్పుకోవట్లేదు చూడండి, పిల్లలు ఆడపిల్లలు తగ్గిపోయారు, చేతులారా ఆడపిల్లని చంపేశాం మనం, దుర్మార్గులం అయిపోయి ఆ మధ్యకాలంలో ఆడపిల్లల్ని పుట్టకుండా చేసి ఈ భూమండలంలో ఆడ జనాభా తగ్గించారు. ఈ పాపం అంతా మగ పెనుగులదే, అలా చంపిన పాపాత్ములదే. ఇప్పుడు ఏమైంది, మొత్తం భారతదేశంలో 30% ఉన్నారట స్త్రీలు, మొగాళ్ళేమో తెగ పెరిగిపోయారు. వీళ్ళకి 30 ఏళ్ళు వచ్చినా పెళ్ళి ఎలా అవుతుంది, మరి పిల్లలు తక్కువగా ఉన్నారు. ఉన్న పిల్లలు ఎక్కడైనా ఎవరైనా ఏమనుకుంటున్నారన్నమాట, వాడు ఎంటెక్ చదివి ఉండవలను లేదా మెడిసిన్ మాత్రమే చదవలను, ఈ రెండు మాత్రమే విద్యలు, తక్కిన విద్యలు కావు. పద్మాకర్ గారిలా చదువుకుంటే అభ్యాసాలు ఆ రోజుల్లో కాబట్టి విలువ కానీ ఈ రోజుల్లో విలువ ఉండలేదు. ఏదో ఇలాంటి పుణ్యాత్మలు ఇంకా ఈ పాండిత్యాన్ని గౌరవిస్తున్నారు. సంస్కృతం చదువుకున్న వాడికి, పాపం పౌరోహిత్యం చదువుకున్న వాడికి, అర్చకత్వం చేసేవాడికి పిల్లని ఇవ్వమంటున్నారు. వాళ్ళు ఎంత సంపాదించి ఎంత బాగున్నా నిజం చెప్పాలంటే ఈ పిచ్చి ఉద్యోగాల కంటే ఈ ఉద్యోగం చేసేవాడికి గౌరవం ఉంటుంది, అయినా పిల్లనవ్వట్లేదు. చూసారా మీరు, ఆ దుస్థితి నుంచి బయటపడడం మరి ఎప్పుడు ఎలా జరుగుతుందో తెలియదు. నా ఆశీర్వచనం వల్ల మళ్ళీ పూర్వం కంటే వైభవం ఇటు అర్చకత్వానికి, పౌరోహిత్యానికి, ఈ తెలుగు పాండిత్యానికి, సంస్కృత పాండిత్యానికి వస్తుందని కోరుకుంటున్నాను నేను. ఎందుకు చెప్తానంటే పిల్లలు ఇవ్వాలంటే అయితే ఎంటెక్ లేదా వాడు ఎంబీబీఎస్, ఎంబీబీఎస్ పనికిరాదు, మళ్ళీ ఎంఎస్ సర్జను, మళ్ళీ పోస్ట్ సర్జను అవ్వాలి. మళ్ళీ అవయ్యాక కూడా భారతదేశంలో ఉంటే పిల్లలు ఎలా ఇష్టం అండి, అమెరికాకి వెళ్ళాలి, ఆస్ట్రేలియాకి వెళ్ళాలి, లండన్ వెళ్ళాలి, రోజు లండన్ వెళ్ళనట్టు వీడు అని, పొద్దున్నే లేచి వెళ్ళిన తర్వాత లండనే కదా. అయినా సరే ఇవి విదేశాల పెచ్చ, ఈ విదేశాల్లోకి వెళ్ళిన తర్వాత వాడు ఏం చేస్తాడో తెలియదు. ఈ పెచ్చ వల్ల ఏమవుతుందన్నమాట, పిల్లలకు పెళ్ళి అవ్వడం కష్టం కాబట్టి నాకు ఎలా పెళ్ళి అవుతుంది అని ఈ విధంగా పొక్కి పొక్కి అంటే బాగా ఏడ్చి, ఇక నాకు మిగిలింది ఒకటే బ్రహ్మదేవుడి గురించి స్తోత్రం చేయటమే అనుకుని ఆ మహాత్ముడు బ్రహ్మ కోసం కఠోర తపస్సు చేశాడు. 6 నెలల పాటు నిష్ఠతో బ్రహ్మ కోసం తపస్సు చేశాడు. తిష్ట వేసుకుని, కాలు మీద కాలు వేసుకుని, పద్మాసనం వేసుకుని, కదలకుండా కూర్చుని తపస్సు చేశాడు. ఆ నియమమునకు బ్రహ్మ మెచ్చుకున్నాడు. నీకు ఏం కావాలి అంటే ఏం కావాలి, పితృదేవతలు శాపం పెట్టిపోయారు, పెళ్లి చేసుకోవాలట, పిల్లల్ని కనాలట, లేకపోతే నాకు నరకం వస్తుందిట, నాతో పాటు మా పితృదేవతలకు కూడా నరకం వస్తుందిట, ఇటు పితృదేవతలని నరకం నుంచి ఉద్ధరించాలి, నన్ను నేను ఉద్ధరించుకోవాలి, అందుకని గృహస్థాశ్రమంలో ప్రవేశించాలి. ప్రవేశించాలంటే ఇప్పుడున్న నా శరీరాన్ని చూచి ఎవ్వరూ ముచ్చటపడి దగ్గరికి రారు. ఏం చేస్తావో నేను గృహస్థాశ్రమంలో ప్రవేశించేలా చెయ్యి, ఆ భారం నీది అన్నట్ట. అంతేకాని నాకు పిల్లని ప్రసాదించు అనలేదండో. అయ్యి నేను పితృదేవతల కటాక్షం పొందడానికి, వారి శాపం నుంచి విముక్తి పొందడానికి గృహస్థాశ్రమంలో ప్రవేశించే మార్గం నువ్వు చూపించు, అనుగ్రహించు అనగా ఆయన చిరునవ్వు నవ్వి, నేను నీకు ఒక గొప్ప స్తోత్రం ఇస్తాను, ఆ స్తోత్రమునకు పితృదేవతా స్తోత్రం అని పేరు, నువ్వే స్వయంగా రచించి పితృదేవతల్ని స్తోత్రం చెయ్యి. ఆ స్తోత్రానికి మెచ్చుకుంటే పితృదేవతలు నీకు ప్రత్యక్షం అవుతారు. అంటే నువ్వు నిష్ఠగా చదివితే పితృదేవతలు ప్రత్యక్షం అవుతారు. ఆ పితృదేవతల కటాక్షం వల్ల నువ్వు ఎలాగ గృహస్థాశ్రమంలో ప్రవేశిస్తావో నీకే తెలుస్తుంది. యమలోకంలో సంయమనీపురంలో నైరుతి దిక్కులో 32 మంది మహానుభావులైన దేవతలు ఉన్నారు, వారికి సంబంధించిన స్తోత్రం ఇస్తాను అని బ్రహ్మగారు స్తోత్రం ఇచ్చాడు. ఇది చదువు, ఇంక తర్వాత ఏం చేయాలో వాళ్లే చూసుకుంటారన్నట్ట. అప్పుడు ఆయన అత్యంత భక్తి శ్రద్ధలతో బ్రహ్మ అనుగ్రహంతో పితృదేవతల్ని స్తోత్రం చేయగలిగాడు. అంటే నిజానికి అతనికి ఆ స్తోత్రం చేసే శక్తి, రచించే శక్తి అంతా బ్రహ్మే ఇచ్చాడు. ఇతన్ని నిమిత్త మాత్రుణ్ణి చేసుకుని అతని ద్వారా రచింపజేశాడు. అందువల్ల రచయిత రుచి, కానీ ఈ రచయితని బుద్ధిలో ఉండి ప్రోత్సాహపరిచింది బ్రహ్మ. అందుకే ఇది బ్రహ్మస్తుతి రుచిస్తుతి అని 2 రకాలుగా పిలువబడుతుంది. నమస్యేహం పితృన్ శ్రాద్ధే ఏ వసంత్యధిదేవతాః దేవైరపిహి తర్ప్యంతే ఏ చ శ్రాద్ధే స్వధోత్తరై. మహానుభావులైన పితృదేవతలని గురించి నమస్కరిస్తున్నాను. వాళ్ళు శ్రాద్ధకాలంలో మాకు ఎదురుగా నిలబడతారు. మేము పెట్టినటువంటి పిండాన్ని అది ఎలా ఉన్నా అమృత అన్నం కింద భావిస్తారు. ఆ పిండములు వేసే నువ్వులు, నీళ్లు వీటిని అమృత జలం కింద సేకరిస్తారు. ఆ పిండాల మీద పోసిన జలము, దాని మీద వేసిన నువ్వులు, దర్భలు, ఆ అన్నం ముద్దలు వీటిని అపూర్వమైన పవిత్ర పదార్థంగా సేకరించి తద్వారా మా పితృదేవతల్ని తరింపజేస్తారు. అంటే మా వంశంలో చచ్చిపోయిన పెద్దల్ని తరింపజేస్తారు. పుట్టబోయేటటువంటి పిల్లలు ఉత్తములుగా పుట్టేలా చేస్తారు. వాళ్ళకి ఏ అవయవ లోపాలు లేకుండా చేసి, ముఖయంత్రంలో లోపం లేకుండా చేసి మా వంశాన్ని నిలబెడతారు. అలా దేవతల చేత కూడా పూజలు అందుకునే పితృదేవతల కొరకు నమస్కారం చేస్తున్నాను. మహర్షులు ఏ పితృదేవతలను నిరంతరం అడవుల్లో ఉండి జపం చేస్తున్నారో అటువంటి వాళ్ళకి నేను నమస్కారం చేస్తున్నాను. నమస్యేహం పితృన్ స్వర్గే ఏ తర్ప్యంతే మహర్షిభి. స్వర్గలోకంలో కూడా మహర్షులు ఏ పితృదేవతల కోసం తర్పణాలు విడిచిపెడతారో ఆ దేవతల్ని నేను పూజిస్తున్నాను. అంటే స్వర్గంలో కూడా కొంతమంది దేవతల సంబంధమైన ఋషులు ఉన్నారు. స్వర్గంలో ఉన్న ఋషులను దేవ ఋషులు, దేవ ఋషులు అంటారు. ఈ దేవఋషులు చేతిలోకి అమృత జలం, గంగాజలం తీసుకుని దానిలో ఎవలు కానీ నువ్వులు కానీ కలిపి వాటిని పితృదేవతలకి తర్పణములుగా గ్రహణాలలో, అమావాస్యలలో, సంక్రాంతులలో, విషువత్తిథులలో ఇస్తూ ఉంటారు. ఈ తర్పణములను పితృదేవతలు సేకరిస్తారు. అంటే భూలోకంలో ఉన్న మానవులే కాకుండా స్వర్గంలో ఉన్న దేవఋషులు కూడా పితృదేవతలకి తర్పణాలు ఇస్తున్నారన్నమాట. ఇలా స్వర్గములో ఉండే దేవఋషుల చేత కూడా తర్పణములు అందుకునే మహానుభావులకు నేను నమస్కరిస్తున్నాను. శ్రాద్ధై మనోమయై భక్త్యా భుక్తి ముక్తిమభీప్సుభి. శ్రాద్ధకర్మలలో వాళ్ళు ప్రత్యక్షమై మా మనస్సులో ఉన్న వాంఛలను కనిపెడతారు. శ్రాద్ధ సమయంలో మనం పితృదేవతలకు నమస్కారం చేస్తే పితృదేవతలు అక్కడ ప్రత్యక్షం అవుతారట. ఎలా ప్రత్యక్షం అవుతారు? భోక్తల రూపంలో ప్రత్యక్షం అవుతారు, లేదా మంత్రం చదివేవాడి రూపంలో ప్రత్యక్షం అవుతారు, లేదా ఈ పిండములు మూడింటి రూపంలో ప్రత్యక్షం అవుతారు. అంటే వాటిల్లో ఉండి మనల్ని అదృశ్య రూపంతో అనుగ్రహిస్తారు. అప్పుడు వాళ్ళకి మన మనస్సులో ఏ కోరికలు ఉన్నాయో తెలుస్తాయట. మన మనస్సులో ఉన్న కోరికలు వాళ్ళకి తెలుస్తాయి. అందుకే శ్రాద్ధకాలంలో నాయనలారా మీరు కోపగించకండి, లేదా మీ మనస్సు వ్యగ్రంగా ఉంచకండి, భక్తితో శ్రాద్ధం పెట్టండి. అసలు దాని పేరే శ్రాద్ధం. శ్రద్ధయా కురుతే కార్యమిదం శ్రాద్ధం. శ్రద్ధతో చేస్తారు కనుక శ్రాద్ధం అన్నారు. శ్రద్ధతో చేస్తే లాభం ఏమిటి? మీకు మీ మనస్సుల్లో ఏ ఏ సమయములలో ఏ ఏ కోరికలు పుట్టాయో ఇవన్నీ వాళ్ళకి తెలుస్తాయట. మీ మనస్సు అక్కడే ఉంచితే, శ్రద్ధగా పితృదేవతల కార్యం చేస్తే అక్కడ పితృదేవతలు ప్రత్యక్షమై ఓహో ఇతడి మనస్సులో ఈ కోరిక ఉన్నది అని కనిపెడతారు. కనిపెట్టి ఏం చేస్తారు? అందులో మంచివి వాడికి తీరుస్తారు, చెడ్డవి తీర్చరు. చెడ్డం అంటే ఏమిటనమాట? శ్రాద్ధం పెడుతున్నవాడు ఎవడైనా నా భార్య చచ్చిపోయి నాకు మంచి రెండో భార్య వస్తే బాగుండని కోరుకుంటే అటువంటి కోరిక తీర్చారట. అలా అనుకుంటారంటే ఉంటారని చెప్పారు పురాణాల్లో. ఓ దౌర్భాగ్యుడు శ్రాద్ధం పెడుతున్నంతసేపు పైకి చెప్పకుండా లోపల లోపలే ఈ దిక్కుమాలను పెద్ద పెళ్ళం పోయి మళ్ళీ మంచి భార్య వస్తే బాగుండు అనుకున్నట్ట. అలాంటి కోరికలు పితృదేవతలు తీర్చరు. అపవిత్రమైన కోరికలు తీర్చి పక్కన పెట్టేస్తారు. మంచి కోరికలు కోరుకుంటారు సరండి, ఆ కోరికలు మాత్రం తీరుస్తారట. అంటే వంశాభివృద్ధి కానీ, లేదా ఈ కుటుంబంలో మంచి గృహాలు కావాలని కోరుకున్నా, పిల్లలకి సద్బుద్ధి కావాలని కోరుకున్నా, ఇటువంటి కోరికలన్నీ పితృదేవతలు తీరుస్తారు. ఆ మనోమయమైన కోరికలను కనిపెట్టి తీర్చేటటువంటి మహానుభావులను నేను భక్తితో పూజిస్తున్నాను. పితృదేవతలు తలుచుకుంటే భుక్తి ముక్తి మభీప్సుభిహి అన్నాడు. పితృదేవతలకి త్రిమూర్తులు ఒక వరం ఇచ్చారు. ఏమని? ఓ పితృదేవతలారా, భూలోకంలో శ్రాద్ధం శ్రద్ధగా పెట్టేటటువంటి వారి దగ్గరికి వెళ్ళండి, వాళ్ళకి ఈ లోకంలో భుక్తి ఇవ్వండి. మీరు గనక వాళ్ళని మెచ్చుకుంటే మా దగ్గరకు వచ్చి ఫలానవాడు శ్రద్ధగా శ్రాద్ధం పెట్టాడు అతనికి ముక్తి ఇవ్వండి అని మాకు చెబితే మీ రికమెండేషన్ లెటర్తో వాళ్ళకి ముక్తి ఇస్తూ ఉన్నారట. కాబట్టి ఇప్పుడు మనకి ముక్తి ఇవ్వమని రికమెండ్ చేయవలసింది ఎవరు? వాళ్ళు పితృదేవతలే. కాబట్టి పితృదేవతల యొక్క అనుగ్రహం లేకుండా, వాళ్ళ అనుమతి పత్రం లేకుండా త్రిమూర్తులు కూడా ముక్తి ఇవ్వరంత తొందరగా. అలా త్రిమూర్తులకు ముక్తి నిమ్మమని చెప్పేటటువంటి మహాత్ములారా మీకు నమస్కరిస్తున్నాను. మీరు నన్ను అనుగ్రహించి ఈ లోకంలో ముక్తి, శరీరం విడిచాక ముక్తి రెండూ ప్రసాదించండి. అలాగే హచ్చి హచ్చి అని తుమ్మి ఇబ్బంది పెడుతున్న వాళ్ళకి ఆ రోగం నుంచి కూడా విముక్తి కలిగించండి. నమస్యేహం పితృన్ స్వర్గే సిద్ధా సంతర్పయంతియాన్ శ్రాద్ధేషు దివ్యై సకలై ఉపహరై ఉపహారై అనుత్తమై. పితృదేవతలు స్వర్గంలోనే కాకుండా భూలోకంలోకి కూడా వస్తారు. వచ్చి అప్పుడప్పుడు ఏం చేస్తూ ఉంటారట? పాపం భూలోకంలో పేదవాళ్ళు ఉంటారే, ఈ పేదవాళ్ళకి అన్న సంతర్పణ చెయ్యమని ఈ కర్మకాండ చేసేవాడి మనస్సులో దూరుతారట. చాలా గొప్ప విషయం ఇది. ఒక ఐదేళ్లు విడిచిపెట్టకుండా శ్రాద్ధం పెట్టండి, అప్పుడు పితృదేవతలు మీ మనస్సుల్లో చేరతారు. చేరి ఏం చేస్తారో తెలుసా? ఐదేళ్లు మీరు చేసిన ఈ శ్రాద్ధములకు మెచ్చుకొని మీలో దాతృత్వం అనే లక్షణం పెంచుతారు. అప్పుడు మీకేమనిపిస్తుంది అనమాట? ఈ పేదవాళ్ళు ఎవరన్నా చూసినప్పుడు వాళ్ళకి అన్నదానం చేద్దాం, ఎవరైనా ఆసుపత్రిలో నానాయాతన పడిపోతుంటే అటువంటి వాళ్ళకి ఇంత అన్నం పెడదాం, లేదా ఏదైనా సప్తాహాల్లో ఆహారం పెడదాం అనే బుద్ధిని మీకు కలిగిస్తారట. అన్నదానం చెయ్యాలనే కోరిక మీకు వచ్చిందంటే మహాత్ముల్ని మీ ఇంటికి పిలిచి మీరు సత్కరిస్తున్నారంటే దానికి గల కారణం ఏదో తెలిసిన పితృదేవతలకి మీరు శ్రాద్ధం సక్రమంగా పెట్టారు, వాళ్ళు మీ మనస్సుని ప్రేరేపించారు, ప్రేరేపించబట్టి ఈ పనులు చేస్తున్నారు. మహాత్ములకి మంచి లక్షణములు ఇచ్చేది కేవలం వీళ్ళే. ఇలా పితృ కార్యక్రమముల ద్వారా జనములలో మంచి బుద్ధిని కలిగించే ఓ పితృదేవతలారా మీకు నమస్కారం చేసుకుంటున్నాము. మీకు ఎప్పుడు ఇలాగే శ్రాద్ధం పెట్టే భాగ్యం ప్రసాదించండి. పెళ్ళి అవ్వడానికి మూల కారణం పితృదేవతలు. ఆడక కానీ మక్క కానీ ఎప్పటికీ పెళ్ళి అవ్వట్లేదు అంటే దానికి మూల కారణం ఏంటో తెలుసా? 50 ఏళ్ళు వచ్చిందండి నాకు పెళ్ళి అవుతుందండే అంది ఒక ఆవిడ వచ్చి. ఎందుకు అవ్వట్లేదు అంటే ఆ ఇంట్లో వాడు పితృదేవతలకి పిండ ప్రదానాలు సక్రమంగా చేయలేదు. పితృదేవతలకే కనుక ఆ ఇంటిలో సక్రమంగా పిండ ప్రదానం జరిగి ఉంటే శ్రాద్ధములు సక్రమంగా పెట్టుంటే వృద్ధగంజలు ఉండరు. అలాగే 50-60 ఏళ్ళు వచ్చినా పెళ్ళి అవ్వటం లేదంటే మగాడికి కూడా వాడి కుటుంబంలో ఈ అవమానాలు ఎక్కడో జరిగాయి, పితృదేవతల కార్యక్రమాలు జరగలేదు. కాబట్టి ఈ రోజు నుంచి మీరు పెళ్లి సంబంధాల కోసం క్లాసిఫైడ్లో ప్రకటనలు ఇవ్వడం మానేసి పితృదేవతల కార్యక్రమాలు సక్రమంగా చేయండి హాయిగా. తల్లి తండ్రి బతుకున్నటువంటి వాళ్ళు చేయకండి, బతికి లేనివంటి వాళ్ళ కోసమే చెయ్యాలి. కాబట్టి చచ్చిపోయిన వాళ్ళ పేరు మీదుగా పుష్కరాల్లో కానీ లేదా సంవత్సరానికి ఒకసారి వచ్చే తద్దినం నాడు కానీ ఎంతో కొంత స్వయం పాకమైన ఇవ్వండి. కనీసం మహానుభావులైనటువంటి అర్చకులను పురోహితులను వెతుక్కుని వాళ్ళకి ఇవ్వవలసినవి దక్షిణ ఇచ్చేస్తే వాళ్ళు సంతోషిస్తారు. సంతోషిస్తే అవుతుందన్నమాట, కుర్రాడికి సక్రమంగా పెళ్ళవుతుంది. మరీ 60 ఏళ్ళు వచ్చాక కాకుండా 30 ఏళ్లలో పెళ్ళవుతుంది. 30 ఏళ్ళు దాటాక అయ్యే పెళ్ళి అది గొప్ప వివాహం కాదట. 30 ఏళ్లలోపే వివాహానికి అది వయస్సు కింద నిర్ధారించారు. నేను చెప్పలా, వేదశాస్త్రములు చెప్పిన మాట, మనుస్మృతులు చెప్పాడు. ఈ కలియుగంలో ఆయువు ఎంత అండి మన బతుకు? చచ్చి చెడి 60 ఏళ్ళు 70 ఏళ్ళు సుఖంగా బతికితే గొప్ప. ఈలోపు మళ్ళీ ఈ జీవితం అనే స్టంట్లో పడి గుండెకాయలకి స్టంట్లు, ఈ గుండెకాయని స్టంట్ అనమాట లోపల డింగ్ ఢింగ్ అని కొట్టుకుంటూ ఉంటుంది. ఇది కొట్టే కొట్టు కానీ లోపల ఒక బాల్ వేస్తారు. దీంతో వీడు 30 ఏళ్ళు దాటిన తర్వాత పెళ్లి చేసుకున్నాక 35వ ఏట వీడికి స్టంట్ వేస్తే ఇక యావత్ జీవితం అలా కూర్చుని ఉంటాడు వాడు. వీడి వల్ల ఏమిటి ఉపయోగం దేశానికి? ఇవన్నీ నేను తిట్టడానికి తెప్పడానికి చెప్పట్లేదు సుమా. ఇదే పితృకార్యం సక్రమంగా జరిగితే ఈ ఇంట్లో పిల్లలు ఆరోగ్యంగా పుడతారు. వీళ్ళకి సరి అయిన వయసులో వివాహాలు జరుగుతాయి, సరి అయిన వయసులో విద్యా అభివృద్ధి జరుగుతుంది, ఉద్యోగం వస్తుంది, కుటుంబం ఆనందంగా ఉంటుంది. మంచి పనులు చేసే వాళ్ళకి భగవంతుడు తప్పక సరి అయిన వంశస్థుల్ని ఇస్తాటండి. ఇళ్లలో పిల్లల్ని సకాలంలో ఇస్తున్నాడంటే అది పితృదేవతల కటాక్షం. వాళ్ళని మనం పూజించే రీతిలో పూజించాలి. ఒక్కొక్కళ్ళకి యాతన లేకుండా స్వల్పకాలంలోనే సంతానం వచ్చేస్తుంది. ఒక్కొక్కడు యావజ్జీవితం యాత్ర పడుతున్నా సంతానం రావటంలా, అంటే పితృదేవత కటాక్ష లోపం. కాబట్టి పితృదేవతల అనుగ్రహం పొందడానికి మన పెద్దలు శ్రాద్ధం పెట్టపోయినా మనం పెడదాం. మాకు ఆనవాయితీ లేదండి అండం ఈ మధ్యని తోటి. ఆనవాయితీ ఎక్కడి నుంచి వస్తుంది? మొదలెడితే వస్తుంది. నువ్వు మొదలెట్టు. ప్రతిదానికి ఆనవాయితీ లేదండం. ఆనవాయితీ లేదనే మాట ఒక ఆవిడ నా దగ్గర వాడింది. మా ఇంట్లో అరటి చెట్టు ఆనవాయితీ లేదండి, పిండ ప్రధానం ఆనవాయితీ లేదండి, దేవతలకు డొనేషన్ ఇవ్వడం ఆనవాయితీ లేదండి, గోసేవలకు ఆనవాయితీ ఇవ్వకూడదటండి. ఆనవాయితీట డొనేషన్ ఇవ్వడానికి ఆనవాయితీట. అప్పుడు నేనన్నాను, అన్నం తినడానికి ఆనవాయితీ లేదనొచ్చుగా. మా ఇంట్లో అన్నం తినడం ఆనవాయితీ లేదండి. అక్కడ మాత్రం అనం, అక్కడ మాత్రం శుభ్రంగా తింటాం. ఆనవాయితీ నువ్వు ఎలాగొచ్చింది నీకు? నువ్వు అన్నం తినడం మొదలెట్టావు, ఆనవాయితీ అయ్యింది. అలాగే రేపు పొద్దున గోశాలకు డొనేషన్, అది ఆనవాయితీ నీతో మొదలవుతుంది. పెళ్లి చేసుకోవడానికి వీటికి మాత్రం ఆనవాయితీలు లేవు అని అనమా. ఒక్క ఏదైనా గొప్ప పనులు చెప్పినప్పుడు మాత్రమే శుక్రవారం అంటండి, గుళ్ళోకి వెళ్ళకూడదటండి, మాకు ఆనవాయితీ లేదుట. ఇవన్నీ మోసాలు, ఇలాంటివి నమ్మకండి. ఆనవాయితీ లేకపోవటం అనేది మనం పెట్టుకున్నది. ఆనవాయితీ ఎప్పుడు వస్తుంది? మొదలు పెడితే వస్తుంది. ఎవడో ఒకడు మొదలు పెట్టాలి, అది మీతో మొదలు పెట్టండి. అలా మొదలు పెట్టకపోతే కుదరదు. శ్రాద్ధకర్మాదులు ఇది వరకు మీ గృహములలో చేయకపోయినా ఈరోజు నుంచి మొదలు పెట్టండి. పెద్ద పని కూడా కాదు అది. ఈ రోజులలో నిజం చెప్పాలంటే అందరికీ అంతో ఎంత డబ్బులు ఉన్నాయి, డబ్బులు లేవనే మాట ఉంటే అబద్ధం. ఇళ్లలో కూర్చుని శుభ్రంగా సెల్ ఫోన్లు పెట్టుకుని రకరకాలైన సిమ్ కార్డులు వేసుకుని పొద్దున లేదు సాయంకాలం లేదు టచ్ స్క్రీన్ ఫోన్లు వాళ్ళ దగ్గర పెట్టుకుంటున్నారా? గుడిసెల్లో కూడా అక్కడ కూర్చొని సీరియల్స్ చూస్తున్నారా? పిచ్చి పిచ్చి చూస్తున్నారా? ఇంటర్నెట్ వేయించుకుంటున్నారా? ఏ స్టేషన్లోకి వెళ్ళిన వైఫై ఉంటుందా? కానీ మీ లైఫ్కి మూల కారణమైన వైఫైకి డబ్బులు ఉంటాయి, కానీ లైఫ్కి మూల కారణమైన శ్రాద్ధం పెట్టడానికి పట్టుకుని 100 రూపాయలు లేవా? ఒక 100 రూపాయలు పెడితే స్వయం పగదానికి వచ్చేయచ్చు మనం. ఆ మాత్రం చేయలేమా? చెయ్యగలం. దాని మీద దృష్టి పెట్టడం లేదు. అలా పెడితే సక్రమ సంతానం కలుగుతుంది, పిల్లలకి సకాలంలో వివాహం జరుగుతుంది, పిల్లలు అభివృద్ధి చెందుతారు, చదువుకుంటారు, గృహస్థాశ్రమ జీవితం గడుపుతారు, కుటుంబం అభివృద్ధి అవుతుంది. మొత్తం మీద ఈ కుటుంబ అభివృద్ధికి మూల కారణం పితృదేవత కటాక్షం. పితృదేవత కటాక్షం రావడానికి శ్రాద్ధం పెట్టాలి. అలా శ్రాద్ధం పెట్టిన వాళ్ళని శ్రద్ధతో రక్షించే పితృదేవతలారా మీకు నమస్కరిస్తున్నాను. పితృ ఏవై నమస్యేహం తర్ప్యంతే అరణ్యవాసిభి వన్యై శ్రాద్ధై యథాహారై తపో నిర్ధూతకిల్భిషై. అడవులలో ముక్కు మూసుకు తపస్సు చేసుకునేవాళ్ళు కూడా, సన్యాసం పుచ్చుకున్న వాళ్ళు కూడా, అయ్యో మేము సన్యాసం పుచ్చుకున్నాము కనుక శ్రాద్ధం పెట్టము అనకుండా అక్కడ కూడా శ్రాద్ధం పెడుతున్నారు. అడవులో ఉన్న వ్యాసుడు శ్రాద్ధం పెట్టాడు, సుఖయోగేంద్రుడు శ్రాద్ధాది కర్మలు చేశాడు, పూర్వకాలంలో యావజ్జీవితం బ్రహ్మచర్య నిష్ఠతో గడిపిన దుర్వాసుడు లాంటి వాళ్ళు కూడా శ్రాద్ధ కర్మలు చేశారు. అలా శ్రాద్ధ కర్మలు చేసి ఋషులు నిర్దోష కిల్బిషై కిల్బిషముల నుండి పాపముల నుంచి విముక్తి పొందారు. ధోత ఎగరగొట్టబడిన, నిర్ధూత బాగా ఎగరగొట్టబడిన, కిల్బిషం పాపం కలవారు అనగా వాళ్ళ పాపాలన్నీ పితృదేవతలకి శ్రాద్ధం పెట్టడం వల్ల టప్ టప్ నెగిరిపోయేటారు.